ఒకనొక కల్పంలో నేను ఒక అగ్రహారంలో కొంతమంది బ్రాహ్మణోత్తములకి సేవ చేసే ఒక దాసీ దాని ఇంట్లో పుట్టాను. మా అమ్మ 10 మందిళ్లలో అంట్లు తోమేది, పాచి పని చేసేది, గడ్డి తీసుకెళ్లి ఆవులకు వేసి పెట్టేది. ఆ ఇళ్లలో వాళ్ళు మెచ్చుకుని మా అమ్మకి జీతం ఇచ్చేవారు. మంచి మంచి పదార్థాలు, పిండి వంటలు ఇచ్చేవారు. ఆ పదార్థాలు పట్టుకొచ్చి మా అమ్మ నేను ఒక్కడే కొడుకుని కనుక నాకు పెట్టి ఎంతో ప్రేమతో నన్ను పెంచుతూ ఉండేది. 8 సంవత్సరాల వయస్సు వచ్చేదాకా మా అమ్మ నన్ను ఎంతో గారంగా పెంచింది. మంచి గిరదాల జుట్టు ఉండేదిట జన్మలో ఆయనకి. అందుకని నా జుట్టు ఇలా దువ్వి, నా బాబు ఎంత బుద్ధి వచ్చేస్తున్నవరా, నల్లగా నిగనిగలాడిపోతున్నవరా అని ఆ నల్లని రూపాన్ని దగ్గరికి చేర్చుకుని కౌగులించుకుని, మా అబ్బాయి పెద్దవాడు అవ్వాలి, వీడికి పెళ్లి చెయ్యాలి, పెళ్ళి అయితే కోడలు వస్తుంది, కోడలు 2 మేడలు తెస్తుంది, ఆ మేడల వెనకాతల 10 మంది పిల్లలు వస్తారు, ఈ మనవళ్ళు ఎత్తుకుందాం, ఆడిద్దాం అనుకుంటూ ఎంతసేపు భవిష్యత్తు గురించి కలలు కనేది మా అమ్మ. మహానుభావులైన బ్రహ్మవాదులు మా అమ్మని ఎంతో ప్రేమగా చూసి రకరకాల ఆహార పదార్థాలు ఇచ్చేవారు. అవన్నీ మా అమ్మ నాకే పెట్టేది. వాళ్ళు ఏమిచ్చినా సరే ఆవిడ తినేది కదట. లడ్డూ ఇచ్చారు ఫలానా కరణం గారు, లేకపోతే ఫలానా ఆయన ఇంట్లో ఇది ఇచ్చారు అని అవన్నీ పట్టుకొచ్చి ఈయనకి పెట్టేదిట. ఆవిడ మాత్రం తినేది కదట. చాలా చోట్ల ఇంతే సహజంగా లోకల్లో ఇదే మాయ అంటారు. వాడికి ఏమి చేతులు ఉన్నా సరే, నేను కాఫీ తాగాను మా ఆవిడ తాగలేదండి అని ఈ గ్లాసు ఉంచుకుని ఆవిడకి ఇచ్చేదగ్గర ఇద్దరు పని వాళ్ళు అంతమంది లేరు. ఇదే మహామాయ అన్నారు. బలాద్ అకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. మహామాయ ఎంతో బలంగా తీసుకెళ్లి సంసారంలో పారేస్తుందట. వీడికి తెలియదు రేపు పొద్దున వీడు ఏమవుతాడో. ఈ కాఫీ పుచ్చుకుని పెడుతున్నవాడు ఆ కాఫీ ఇచ్చేలోపు చేతిలో కాఫీ కింద పడిపోతుందని కూడా వీడికి తెలియదు పాపం. అదే మోహం అంటారు. తప్పదు ఈ మోహం వాడికి వీడికి అనే తేడా లేకుండా ఇంచుమించుగా జ్ఞానినామపి చేతాంసి జ్ఞానుల యొక్క హృదయములను కూడా పట్టుకుంటుంది అన్నమాట పాపం. పాపం వాళ్ళ అమ్మ ఇలా చూస్తూ ఉన్నది. ఈలోపు ఒక యోగం పట్టింది ఆ ఊరికి. ఒకసారి వానకాలం వచ్చింది, చాతుర్మాస్యకాలం ఆరంభమయ్యింది. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో నైమిత్తిక నిద్రలో గడతాడు. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు ఆయన నిద్రపోతాడు కనుక దానికి శయన ఏకాదశి, శయన ఏకాదశి. మొదటి ఏకాదశి కనుక ప్రథమ ఏకాదశి, దాన్నే తొలి ఏకాదశి అని అంటాం. ఆషాఢ శుక్ల ఏకాదశి ఆ రోజు నుంచి మళ్ళీ కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి వరకు 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రపోయి మళ్ళీ ద్వాదశి నాడు లేస్తాడు. ఈ పడుకునే ఏకాదశికి శయన ఏకాదశి అని, ఆయన లేస్తాడుగా ద్వాదశి నాడు దానికి ఉత్థాన ద్వాదశి అని పేరు. ఉత్థానం అంటే లేచుట, నిద్రట్లోంచి బయటికి లేవడం. ఈ 4 నెలల కాలంలో పూర్వ జ్ఞానులైన వాళ్ళు, ఋషులైన వాళ్ళు, సన్యాసులైన వాళ్ళు ప్రయాణం చేయకుండా ఒక్కే ఊళ్ళో ఉండి చాతుర్మాస్య దీక్ష చేసి పురాణాలు చెప్పుకుంటూ వింటూ పవిత్రంగా గడిపేవారు. ఈ నారదుడు 8 ఏళ్ల వయస్సులో ఒక దాసీపుత్రుడిగా ఉన్న కాలంలో కొంతమంది బ్రహ్మజ్ఞానులైన ఋషులు బయలుదేరి దారి పొడిపోతా వెడుతూ వెడుతూ ఈ ఊరు దగ్గర ఆగారు. ఎల్లుండి నుంచే ఏకాదశి వస్తోంది, ఇంకా ప్రయాణం చేయకూడదు కదా, అందుకని ఆ ఊళ్ళోకి రాగానే ఊరి పెద్దల్ని పిలిచి ఈ సంవత్సరం చాతుర్మాస్య దీక్ష మీ ఊళ్ళో గడపాలనుకుంటున్నాం, మాకు మంచి విడిది ఏర్పాటు చేయండి అని కోరారు. వెంటనే ఊళ్ళో వాళ్ళు చాలా సంతోషపడిపోయి, అంతకంటే అదృష్టం ఏముందండి, మా ఊళ్ళో కరణం గారికి మంచి తోట ఉందండి, ఆ తోట మీకు ఇచ్చేసామండి, అందులో హాయిగా విడిది గృహాలు కూడా ఉన్నాయి, ఆహార పదార్థాలు అన్నీ ఇస్తాం, మీరు వండుకు తినండి, మాకు పురాణాలు మాత్రం మాకు చెప్పండి అన్నారు. దాంతో వాళ్ళు ఆ ఊళ్ళో ప్రవేశించారు. పెద్ద తోటలో మకాం పెట్టారు. జ్ఞానముతో వాళ్ళు యజ్ఞాన్ని ప్రారంభించారు. రోజు పగలంతా నారాయణాది కార్యక్రమాలు, హోమాలు, శివ పూజలు అన్నిటితో గడిపేవారు. మధ్యాహ్నం పూట అందరూ భోజనాలు చేసి వచ్చి ఆ రోజులో పురాణం వినేవారు. చాలా గొప్ప విషయం తెలిసిన, మధ్యాహ్న భోజనానంతరం కంటి మీద కునుకేస్తూ ఇలా ఇలా పక్కవాడి భుజాల మీద పడకుండా వినేవారు సాయంత్రం 5 గంటల దాకా వాళ్ళు ఆ రోజులో పురాణాలు. అది జ్ఞానం అంటే. గట్టిగా 4 ఇడ్లీ తింటే, 5 మైసూర్ బజ్జీ తింటే ఉసూరు మరి పడిపోయేటటువంటి సామాన్య మానవులు కాదు ఆ రోజుల్లో వాళ్ళు. పురాణము వినడమే తమకి సమస్తముగా భావించేవారు. పురాణ గాథ వింటున్నప్పుడు నిద్ర వచ్చింది అంటే పూర్వజన్మలో మహాతామసగుణం వాడు, సుందుడో ఉపసుందుడో హిరణ్యాక్షుడో హిరణ్యకశిపుడో అయితే తప్ప మీలాంటి జ్ఞానుడికి నిద్ర రమ్మంటే వస్తుందా? రమ్మంటే పొరపాటు కూడా రాదు. ఆసురీ లక్షణం యొక్క లక్షణం ఏమిటంటే నిద్ర. అటువంటిది లేకుండా ఆ మధ్యాహ్న సమయంలో ఎంతో శ్రద్ధతో గోవిందస్మరణ పూర్వకంగా కథలు వినేవారు వారు. ఆ సమయంలో ఈ బ్రహ్మవాదులకి ఒక కుర్రాడు అవసరం వచ్చాడు. ఎవరైనా ఒక చిన్న కుర్రాడిని మాకు ఇవ్వండి, కొంచెం బుద్ధిగా అటు ఇటు పారిపోకుండా ఉండేవాడిని, చీటికి వాటికి పెళ్లి కుదిరిందని సెల్ ఫోన్తో గంటల గంటలు మాట్లాడుకునేవాడు కాకుండా గురువుల దగ్గర ఉండి కాసిన కమండల జలము లేకపోతే దండో రుద్రాక్షో ఇలాంటి చిన్న పనులు చెబితే అవి చెప్పిన వెంటనే చేసేవాడు కావాలి. గురువులకి చిన్నపిల్లలతో పనే ఉంటుంది, కాస్త ఆ దండం తెచ్చిపెట్టినైనా ఆ తువ్వాలు తెచ్చిపెట్టినైనా జపమాల తెచ్చిపెట్టినైనా అంటే తెచ్చిపెట్టేవాడు అయి ఉండాలి, వాడు కొంచెం శుచివంతుడు అయి ఉండాలి. అనగానే మా ఊళ్ళో ఒక దాసేవుడు ఉందండి, ఆ కుర్రాడు మాత్రం చాలా బుద్ధిమంతుడు, మంచి గిరదాల జుట్టుతో ఉంటాడు, కళ్ళు విశాలమైనది, జ్ఞానివాడు, పురాణాలు అంటే ఇష్టం, వాడు ఆకతాయిగా తిరగడు, మీకు అప్పగించామంటే మీ పిల్లలాగే ఉంటాడని నారదుండి పట్టుకొచ్చి అప్పగించారట. అక్కడితో వాడి జాతకం మారింది, మహాత్ముల చేతిలో పట్టారు నారదులు వారు పూర్వజన్మలో. ఎక్కడో ఉంటుందండి గురు పరంపర యోగం, మహానుభావులైన గురువులు ఉన్నా వాళ్ళని గుర్తించి అక్కడికి వెళితే కదా, వాళ్ళని అనుసరిస్తే కదా తరిస్తారు. పక్కనే గురువుగారు ఉంటారు, ఇల్లు పక్కనే ఉంటుంది, ఏం లాభం గురువుగారికి సంబంధం లేకుండా తిరుగుతూ వాడి పని వాడే చేసుకుంటూ గురువుగారిని నిరంతరం తిట్టుకుంటూ భ్రష్టులు అయిపోయేవాళ్ళు ఎంతమంది లేరు ఈ చరాచర జగత్తులో. భగవంతునికి పక్క నుండి ఆయనకి సేవ చేయలేక తరించలేకపోతున్న అర్చకులు ఎంతమందిని చూస్తున్నాం మనం లోకంలో. కోటాను కోట్ల మైళ్ళ దూరాల నుంచి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక్క సెకండ్ దర్శనం చేసుకుంటే చాలని మనం అనుకుంటున్నామా స్వామిని? ఆ స్వామి దగ్గరే ఉంటాడు వాడు, ఇల్లు హారతిస్తాడు, పట్టించుకోడు, వాడు అక్కడ దద్దోజనం తింటూ పక్కన కూర్చొని కాలక్షేపం చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి యోగం అనేది ఒకటి ఉంటుంది, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఈ దాసీపుత్రుడు ఈ బుజ్జికుర్రాడు వాళ్ళ దగ్గర చేరాడు. వాళ్ళకి చిన్న చిన్న పనులన్నమాట, ఈ తువ్వాలు ఆరేసి పెట్టడం, దండం తెచ్చిపెట్టడం, విభూతి తెచ్చిపెట్టడం, కమండలం తెచ్చిపెట్టడం, ఇవి తెచ్చిపెట్టేవాడు. వాళ్ళు కూడా పిల్లవాడు కదా, పెద్ద పెద్ద పనులు చెప్పేవారు కాదు. ఇంకా వాళ్ళు పురాణం చెబుతూ ఉంటే ముందే కూర్చునేవట, వాళ్ళ పక్కనే కూర్చునేవట, వాడి అదృష్టం ఏంటంటే పక్కన కూర్చునేవాడు అనమాట. వాళ్ళు కూడా అంత ప్రేమగా వాడిని కూర్చోబెట్టుకునేవారు. వారల్ విష్ణు చరిత్రములు చదువగా వర్ణింపగా పాడగా రసప్రతిమమై అశ్రాంతమున్ వీనుల చేరం. వాళ్ళు హరికథలు పాడేవారు మధ్య మధ్యలో, శ్రీమన్నారాయణుని భజనలు చేసేవారు, కథలు మహామధురంగా చెప్పేవారు. అందుకే ఇక్కడ నారదుడు చెబుతున్నాడు, చెబుతున్నప్పుడు ఆయన కూడా మళ్ళీ ఆ పూర్వజన్మ గుర్తుకొచ్చి కన్నీళ్ళు వచ్చాయి అనమాట. వాళ్ళు హరికథలు వర్ణిస్తూ ఉంటే, శ్రీకృష్ణుడి గురించి పాడుతూ ఉంటే ఆ మధురధ్వని నా చెవిలో చేరి నా హృదయాన్ని ఆకట్టుకున్నది, కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేవి, తోరం పోయి మళ్ళీ మామూలు నీరు కదలా ధారగా కారిపోయేది, ఆనందాశ్రువులు వచ్చేసేవి. నేను ఒళ్ళు మరిచిపోయేవాడిని, అక్కడే ఉండిపోయేవాడిని. ఎన్ని గంటలు చెబుతున్నారో, ఎన్ని గంటలు వాళ్ళు పాడిస్తున్నారో అసలు నాకేమీ తెలిసేది కాదు. రోజులు రోజులు గడిచిపోయాయి, 4 నెలల కాలం మహాద్భుతంగా నా పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళు చెబుతున్న కథలు శ్రద్ధగా వినగలిగాను. ఇట్టే గడిచిపోయాయిట. అప్పుడప్పుడు వాళ్ళు దగ్గరికి పిలిచి నారాయణ స్మరణ చేయించేవారు. ఓం నమో నారాయణాయ వంటి అష్టాక్షరీ మంత్రాలు ఓ దాసిపుత్రుడికి ఎవరు చెబుతారండి? అదృష్టం వల్ల ఆ కుర్రాడి భక్తికి వాడు బోధించారు. ఇంకా వాళ్ళు అన్నం వండుకుని మడిగా వడ్డించుకు తిని వాడికి కూడా ఆకు వేసి వీళ్ళు తినగా మిగిలిన అన్నం వాళ్ళకి పెట్టేవారు గిన్నెలోంచి. మంగళమన్నుతును వారల ఎంగిలి భక్షింతు వానకెండకు నోడన్ ముంగల నిలుతును ఎప్పుడు వెంగలి అయి నేను ఉరువివేక క్రమమునన్. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు వండుకుని తినగా మిగిలిన అన్నం ఆ గిన్నెలోంచి ఆకులో పెట్టి వడ్డించి బుజ్జగించి నన్ను తినిపిస్తూ ఉంటే మంగళమస్తు అని ఆ ప్రసాదాన్ని స్వీకరించేవాడిని. వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఎదురుగుండా చేతులు కట్టుకుని ముందే ఉండేవాడిని. పిచ్చివాళ్ళు అయిపోయారు వాళ్ళు, లేకపోతే ఉండలేనమాట. ఎప్పుడు వాళ్ళ పెచ్చే అది అక్కడ వెంగలి అవ్వడం అంటే అర్థం ఏమిటంటే పిచ్చెక్కడం. ఎలా పిచ్చెక్కింది అంటే ఆ గురువులు లేకపోతే ఉండలేకపోవడం, వాళ్ళు కథ చెప్పకపోతే ఆ పూట తోచేది కాదు, వాళ్ళు అన్నం పెట్టకపోతే అన్నం సహించేది కాదు. అంతలా వారికి ఆకర్షితుండైపోయి వారి వెంటే నిరంతరాయంగా తిరిగేవాడిని నేను. ఇల్లు లేదు, వాకిల్ లేదు, మా అమ్మ లేదు, అన్నీ విడిచిపెట్టేశాను. ఆ 4 నెలలు వారితోటిదే లోకమైపోయింది నాకు. దురదృష్టం 4 నెలల కాలం ఉష్ అన్నట్టుగా ఎగిరిపోయింది. కాలం అవుతుందా? ఎన్ని జన్మలు వెళ్ళిపోయాయి, ఎన్ని యుగాలు వెళ్ళిపోతున్నాయి. ఇవి వెళ్ళిపోతుంది, కాలం యొక్క లక్షణం అది. మహావేగంగా కన్ను మూసి తెరిచేలోపు కాలం మరో రకంగా అయిపోతుంది. చెక్క 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 చురుగ్గా పరిగెత్తిన 8 ఏళ్ల వయస్సు వాడు, 80 ఏళ్ల వయస్సు వాడి కదలలేక కుర్చీలో కూర్చోవడమే కాలం యొక్క లక్షణం. మళ్ళీ వీడు శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో జన్మెత్తడమే కాలం యొక్క లక్షణం. ఇలా భాగవత కథలు గురువుగారు చెబుతూ ఉంటే, సప్తాహ దీక్షతో వింటే ఈ పునర్జన్మ లేకుండా వైకుంఠంలో శాశ్వతంగా ఉండడమే కాలం యొక్క లక్షణం అంటే. కాబట్టి కాలం నాలుగు నెలలు గడిచిపోయింది, వాళ్ళు ఉద్యాపన పూర్తి చేశారు, ఇక వెళ్ళి వస్తామన్నారు. ఊళ్ళో వాళ్ళంతా కన్నీళ్ళు పెట్టుకుని, ఇక మీరు లేకపోతే ఈ ఊళ్ళో ఏముంటామండి, గురువుగారి దగ్గర కూర్చుని పురాణం విన్నవాడికి ఆ గురుభక్తి ఎక్కువైపోతే గురువుగారు లేకపోతే ఉండలేరు ఒక క్షణం తెలిసిన. గురువు విడిచిపెట్టి ఉండడం ఎంత కష్టమో నాకు తెలిసినట్టుగా మీకు కూడా తెలుస్తుంది. ఎప్పుడోకప్పుడు మహానుభావులైన సద్గురువుల్ని విడిచిపెట్టి ఉండడం అంటే ప్రాణం పోవడంతో సమానం అన్నమాట. మా నాన్నగారు మంత్రోపదేశం చేసి పాఠం చెప్పిన గురువుగారు ఆయన వెళ్ళిపోతే ఎన్నిసార్లు రోజు ఆయన వెంటనే వెళ్ళిపోయి బతికేవాడిని మళ్ళీ. అందువల్ల గురువు వెళ్ళిపోతూ ఉంటే ఊరంతా వచ్చారట కూడా, అందరూ ఒక ఎత్తు. ఈ కుర్రాడు మాత్రం వాళ్ళ కాళ్ళు పట్టేసుకుని, ఇంక నేను ఇంట్లో ఉండను, మీరు ఎక్కడికి వెడితే మీతో వచ్చేస్తాను, నాకు మీతోటే లోకం, మీరు ఎక్కడుంటే అదే వైకుంఠం అదే కైలాసం, నేను ఇంకెక్కడ ఉండనంటే వాళ్ళు చిరునవ్వు నవ్వి, నాయన మేము సన్యాసులం, నువ్వు అలా కాదు, మీకు ఒక అమ్మ ఉంది, తల్లిని అంత్యక్రియల పాలు చెయ్యకుండా ఆవిడ అనుజ్ఞ లేకుండా ఎవడూ సన్యాసం స్వీకరించకూడదు, మీ అమ్మ ఏమో వెర్రిది పైగా, కాబట్టి ఆవిడ బతుకున్నంతకాలం ఆవిడని పోషించు, కొంతకాలం ఇక్కడే ఉండు, ఆవిడ సేవ చేసి అవకాశం వచ్చినప్పుడు నువ్వు మాతో వద్దుగానంటే నేను అప్పటిదాకా ఆగలేనండి అన్నాడు. తప్పదు నాయన అన్నారు. గురువులు చెప్పాక కాదనకూడదుగా, అయితే మిమ్మల్నే తలుచుకుంటూ మీ జ్ఞాపకాలతో బతికేందుకు వీలుగా నాకు ఒక మంచి మంత్రం చెప్పండి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రం ఇచ్చారు వారు. ఈ మంత్రం చెప్పని నిరంతరం చేసుకో, తింటున్నా తిరుగుతున్నా త్రాగుతున్నా కదులుతున్నా మెదలుతున్నా సర్వకాల సర్వావస్థలలో గురూపదేశ మహామంత్రానుష్ఠానం చేసుకో. మేం చెప్పిన కథలు మర్చిపోకు, వాటిని ఎప్పుడు లోపల లోపల మననం చేసుకో. మననం చేసుకోవడం వల్ల నీకు జ్ఞానం పెరుగుతుంది, సమయం వస్తుంది, హరికటాక్షం వస్తుంది, నువ్వు కైవల్యం పొందుతావు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా వాడు వెళ్ళిపోయాక వీరికి ఇంట్లో ఉండేవాడు కానీ మనస్సు వాళ్ళతోటే వెళ్ళిపోయింది కదా, అందుకని వాళ్ళు ఇచ్చిన మంత్ర జపం చేసుకుంటూ గురువుల్ని తలుచుకుంటూ ఆ కథలే గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ కన్నీళ్లు పెట్టుకునేవాడు. ఈయనేమో వైరాగ్యంతో ఎప్పుడు మోక్షం పొందుదామా అనుకుంటూ అంటే వాళ్ళమ్మకి ఇవేం తెలియదుగా పాపం, వెరిది మా అబ్బాయికి వయస్సు వస్తుందో, వచ్చి వీడికి మంచి పిల్లని తెద్దాం, ఆ పిల్ల ద్వారా మళ్ళీ పిల్లలు వస్తారు, ఈ పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, మనవలు మలమూత్రాలు విసర్జిస్తూ ఉంటే ఒళ్ళో అబ్బా ఏమి ఆనందం, ఏమి హాయి, ఏమి సుగంధం అనుకునేది పాపం వెర్రిది. తన గురించి ఆలోచించుకోలే, తన కొడుకు కోడలు మనవలు మనవరాళ్ళు ఈ వెర్రిలో ఆవిడ పడి ఉండగా ఒకసారి అమావాస్య వచ్చింది. అది కటిక చీకటి. ఆ కటిక చీకటిలో తెల్లవారుజామున ఆ ఊళ్ళో ఉండే ఒక పురోహితుల వారింటికి పాలు పెతకడానికి వెళ్ళింది. ఆ పురోహితుల వారి గోశాలలో పెద్ద గడ్డి ఉంది, ఆ గడ్డి పీకి గోవుకి వేద్దాం అనుకుంటూ ఉంటే ఆ గడ్డిలోంచి నల్లని పెద్ద త్రాచుపం అల పెడుతోంది. చీకట్లో అడిగి తిరిగి దాని తోక దొక్కింది. నీలాయత భోగ ఫణ వ్యాళానల విషమహోగ్రవక్నిజ్జాలమాలా వినిపాతితయై వ్రాలెన్నను గన్న తల్లి వసుమతి మీదన్. నల్లని విశాలమైన పడగ కలిగిన ఆ త్రాచుపం పావు కాదు, కాలసర్పం ఆ రూపంలో వచ్చింది. పెద్ద పావు, విశాలమైన పడగ, ఆ పడగెత్తి వెడుతున్న పావు తోక తొక్కడంతో అది బుస్సుమని కోపంతో పైకి అలా లేచి నుదుటి మీద కాటేసింది. ఆ దెబ్బతో ఒక్క దెబ్బకి కొడుక అని ఒక్క అరుపరిచి ఢామని కింద పడిపోయింది. అసలే నల్లగా ఉండే ఆవిడ శరీరం మరింత నలుపెక్కి నోట్లోంచి నొరగలు కక్కుంటూ క్షణంలో చచ్చిపోయింది. కొడుకు అనుకుంది పాపం, కోడలు అనుకుంది పాపం, మనుమలు మనవరాళ్ళు అనుకుంది. ఈలోపు కాలసర్పం ఆవిడ పట్టుకుపోయింది. ఆవిడ కింద పడిపోతే ఆ భయంకర విష మహోగ్ర అగ్నిజ్వాలలతో భస్మం కింద పడిపోతే ఊళ్ళో వాళ్ళంతా పరిగెత్తుకొచ్చి, అయ్యో పాపం ఎంత వెర్రి తల్లి, ఎంతో ఆశపడింది కోడల కోసం, ఈలోపే వెళ్ళిపోయింది. ఈ కుర్రాడికి చిన్నప్పుడే తండ్రి పోయాడు, ఇక ఉన్నది ఒక్క తల్లి, ఆ తల్లి కూడా ఇప్పుడు పోయింది, దిక్కు లేకుండా అయిపోయాడు అని బాధపడ్డారంతా. అందరూ బాధపడితే నారదుడు మాత్రం నిర్వికారంగా ఉన్నట్ట. అమ్మ ఒక బంధం అనుకున్నాను, భగవంతుడే ఆ బంధాన్ని తప్పించేశాడు అనుకున్నాడు. అంటే అది అజ్ఞానం కాదు, జ్ఞానం కలిగిన వాడికి పుట్టడం చావడం రెండూ సమానమే, బంధం రావడం పోవడం సమానమే. అతడు చాలా పరాకాష్ఠకి వెళ్ళాడు జ్ఞానంలో, అందుకే నిర్వికారంగా తల్లి కాబట్టి ఆ శవాన్ని మోసుకు తీసుకెళ్ళి దహనం చేసేసాడు. ఊరి వాళ్ళ సహకారంతో దహన క్రియలు పూర్తి చేసి చేయవలసిన క్రియలన్నీ చేశాడు, తర్పణాలు ఇచ్చేశాడు. ఇంక ఇప్పుడు స్వేచ్ఛ, ఊరిని విడిచిపెట్టాడు, ఇల్లు లేదు, తల్లి లేదు, ఇంకా అసలు మనస్సే తన దగ్గర లేదు, తన మనస్సే పరవశం అయిపోయింది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఎక్కడికి పోతున్నాడో తెలియకుండా పోయట చేసి చేయవలసిన క్రియలన్నీ చేశాడు, తర్పణాలు ఇచ్చేశాడు. ఇంక ఇప్పుడు స్వేచ్ఛ, ఊరిని విడిచిపెట్టాడు, ఇల్లు లేదు, తల్లి లేదు, ఇంకా అసలు మనస్సే తన దగ్గర లేదు, తన మనస్సే పరవశం అయిపోయింది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఎక్కడికి పోతున్నాడో తెలియకుండా పోయట. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఎక్కడికి పోతున్నాడో తెలియకుండా పోయట. కాలు ఎటు తీసుకెడితే అటు వెళ్ళాడు. ఒక నిర్దిష్ట క్రమం లేదు, ఒక ప్రణాళిక లేదు. ఏసీ బస్సులు మాట్లాడుకుని ఇక్కడ నుంచి కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి త్రిచూరు, ఇదేమి ఒక ప్రణాళిక లేకుండా తనకి స్వేచ్ఛగా తోచినట్టుగా వెళ్ళిపోయాడు అనమాట. ఏం వెళ్ళిపోయాడండి, పోతన గారు అపూర్వంగా వర్ణించేశారు. అక్కడ జనపదాలు వెళ్ళాడు, సూరసేన, మాగధ, కొంకణ, టెంకట, త్రిగర్త, ఆంధ్రాది దేశాలన్నీ తిరిగాడు. మనుషులు ఉన్న చోట, లేని చోట్ల, సింహాలు ఉన్న చోట, పులులు ఉన్న చోట, గడ్డు ఉన్న చోట, దుబ్బున్న చోట, నీళ్లున్న చోట, నీళ్లు లేని చోట, ఎడారుల్లోనూ ఎలా వెళ్ళాడో తెలియదు. అలా పిచ్చెక్కినట్టు ఓం నమో నారాయణ అయ్యా అనుకుంటూ పోవడం, ఎక్కడ చూస్తే అక్కడే నారాయణుడు కనబడటం. అలా తిరిగి 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 ఒకనొకప్పుడు ఒకసారి ఒక కేకారణ్యంలో ఒక పెద్ద చెరువు కనపడింది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళగానే శరీరం అంతా అప్పటిదాకా తిరిగేసిందాడేమో, బాగా అలిసిపోయింది ఆకలి. శరీరం శరీరమే కదా, మరి ఎంత భక్తి ఉన్నా ఇది అన్నగత ప్రాణం కాబట్టి అన్నం పడకపోవటం వల్ల, మంచినీళ్ళు లేకపోవటం వల్ల నీరసం వచ్చింది. వెంటనే ఆ చెరువులోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా మంచినీళ్ళు తాగి ఆ పక్కనే ఒక పొద దగ్గర కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు జరిగిందో తమాషా. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళగానే ఆయన హృదయంలో ఒక అపూర్వమైన కాంతి, ఆ కాంతి మధ్యలో ఒక మహాపురుషుడు కనిపించాడు. చారు లక్షణ లక్షిత నఖపాద కుల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుండును సాధరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు గంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నీల నీరదోర్ణుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుడైన ఒక మహాపురుషుడు ఆయనకి దర్శనమిచ్చాడు. అలా కళ్ళు మూసుకున్న ఆయనకి ఆ హృదయంలో వేలాది చేతులతో, వేలాది పాదాలతో, వేలాది నేత్రాలతో, వేలాది శిరస్సులతో ఉన్న ఒక మహాపురుషుడు, నీలమేఘఛాయ శరీరుడు ఆయన. ఆయనకున్న తలలన్నిటికీ పైన కిరీటాలు ఉన్నాయి, చెవులకి కుండలాలు ఉన్నాయి, చేతులకి కంకణాలు ఉన్నాయి, నడుముకి వడ్డాణం ఉన్నది, పాదాలకి నూపురాలున్నాయి. అటువంటి మహాత్ముడు, భుజకీర్తులు ధరించినవాడు, కౌస్తుభమణి ధరించినవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చ కుడివేపుండగా ఎడంవైపు వక్షస్థలం మీద లక్ష్మీదేవితో శోభిల్లుతున్నటువంటి వాడు, ఈ చేతులన్నీ మోకాళ్ళకి తాకుతున్నటువంటి వాడు, చుట్టూత శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇల ఊర్జ విద్య అవిద్య వంటి మాయాశక్తులు సేవిస్తూ ఉండగా ఎంతోమంది మహానుభావులైన పార్షదులు, పార్షదులు అంటే ఆయనకి సేవ చేసే గణములు, అటువంటి వాళ్ళు పుణ్యశీలుడు, సుశీలుడు, నందుడు, సునందుడు మొదలైన వారు నిరంతరం నారాయణ నారాయణ అని స్మరిస్తూ ఉంటే ఆ నారాయణ స్మరణ వింటూ వారిని ఆశీర్వదిస్తున్నవాడు, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడు అటువంటి శ్రీ మహావిష్ణువు కోటి సూర్యుల కాంతితో, మళ్ళీ అంత కాంతితో ఉంటే వేడి ఉండాలిగా అందులో, ఆ కోటి సూర్యుల కాంతిలో వేడి బదులుగా కోటి చంద్రుల యొక్క చల్లదనం ఉన్నది. అటువంటి మహాత్ముడు దర్శనమివ్వగానే పొంగిపోయి, ఆహా స్వామి పరమాత్మ ఎప్పటికి దర్శనమిచ్చావా అని టక్కన కళ్ళు తెరిచాడు. అది ఇక్కడ పొరపాటు చేశాడు ఆయన. సమాధి స్థితిలో హృదయంలో కనపడతాడు పరమాత్మ, అప్పుడు కళ్ళు తెరిస్తే ఆ రూపం మాయమైపోతుంది. లౌకిక ప్రపంచంలో ఇక ఆయన కనపడ్డు, కళ్ళు తెరవగానే ఆ రూపం మాయమైపోయింది. ఆ దేవుణ్ణి చూడాలి చూడాలి అనుకుంటుంటే ఆయన అదృశ్యమైపోయాడు. ఇంకా ఏడ్చాడినా, ఎంత తొందరపడ్డాను, కళ్ళు తెరిచాను, కళ్ళు తెరవకుండా ఉంటే ఇంకొంచెం సేపు ఆయన్ని చూసేవాడిని, ఇంక నేను ఎలా బ్రతకగలను, ఆ దేవుడు, ఆ దేవదేవుడు, ఆ దివ్యమంగళ విగ్రహంతో నాకు దర్శనం ఇవ్వకపోతే ఇక నేను బ్రతకలేను అని దుఃఖిస్తూ ఉంటే అప్పుడు ఆకాశవాణి అన్నది, ఏలా కుమార సోషిలగా, ఏల కుమార సోషిలగా, ఈ భవమందున నన్ను కానగా, కామ ముఖ్య రిపుషట్కము నిర్దళితంబు చేసి ఉన్మూలిత కర్ములైన ముని ముఖ్యులుగాని కుయోగి కానగా జాలడు. నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్. ఏంటాయన, నేను కనబడటం లేదని, నా రూపాన్ని మళ్ళీ చూడలేకపోతున్నానని ఎంత ఏడుస్తున్నావా? నువ్వు ఎంత ఏడ్చినా ఇక ఉపయోగం లేదు, ఏడవక అనవసరం. గొంతుకు పోయేలాగా స్వామి 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 అని నా వెంటబడినా ఇంకా నీకు ఆ రూపం కనపడదు. ఈ భవమందున నన్ను కానగా చాలవు, ఈ జన్మలో ఇంకా నీవు నన్ను చూడలేవు. స్వామి ఇంత నిర్దయగా నాకు ఎందుకు కనపడటం లేదు అంటావేమో, నాది దివ్యమంగళ రూపం, ఆ రూపం చూడాలి అంటే చాలా శ్రమ పడాలి, కామక్రోధాదులు జయించి సంపూర్ణ గురుభక్తితో గురు శరణాగతితో గురుపాదాలు పట్టుకొని కఠోర తపస్సు చేసి నిరంతర భాగవత కథలు వింటే అటువంటి యోగులు మాత్రమే చూడగలరు. కోరికలతో, అహంకారంతో, అజ్ఞానంతో, నిరంతర క్రోధ సంభాషణతో, కఠోర వాక్కులతో గుండె బండైపోయినవాడు, అజ్ఞానంతో ఉన్నవాడు చూడలేడు. అందుకే కుయోగి కానగాజాలడు. యోగులు చూడగలరు కానీ నీచ యోగులు, కుయోగులను కూడా ఉంటారు వాళ్ళు కూడా, అంటే నామం బాగానే పెడతాడు వాడు, కానీ వాడికి మనస్సులో మాత్రం జ్ఞానం ఉండదు. ఏ కార్యక్రమానైనా హాస్యంగా తీసుకుంటాడు, అటువంటి వాడిని కుయోగి అంటారు. శాస్త్ర సమ్మత విషయముల మీద సంపూర్ణమైన భక్తి లేకుండా ఏదో భయంతో మాత్రమే కర్మాచరణ చేస్తే వాడు కుయోగి, భక్తితో చేయకుండా భయంతో చేస్తాడు కుయోగి. అటువంటి కుయోగులు నన్ను చూడలేరు. అంటే నువ్వు నన్ను చూడాలంటే కామక్రోధాదులు జయించాలి, అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి, కోరికలను విడిచిపెట్టాలి, మహాసాధన చెయ్యాలి, లేకపోతే నా రూపం అంత తేలికగా కనపడదు. మరి నువ్వు అడగచ్చు, ఈ కాసేపు హృదయంలో ఎందుకు కనబడ్డావని. నేను ఇలా ఉంటాను అని నీకు కొంచెం రుచి చూపించాను, మచ్చు చూపించాను, ఇప్పుడు నువ్వు నా వెంట పడతావా రూపం చూడటానికి? ఈ జన్మంతా ఆ రూపాన్ని మనస్సును మళ్ళీ మళ్ళీ తలుచుకో, నా కథలన్నీ గుర్తుకు తెచ్చుకో, నా స్మరణ చెయ్యి. చెయ్యగా చెయ్యగా కొంతకాలానికి నీకు మరణం వస్తుంది, మృత్యు వచ్చాక చచ్చిపోయే ముందు కూడా నన్నే తలుచుకో. ఆ సమయంలో బ్రహ్మగారు నిన్ను ఆహ్వానిస్తాడు, బ్రహ్మజ్ఞానివై బ్రహ్మ మానసపుత్రుడివై వచ్చే జన్మలో ఒక పరమ పూజ్యుడిగా జన్మిస్తావు, ఇక అక్కడి నుంచి నీకు మహాయోగం పడుతుంది, నా సన్నిధానంలో ఉంటావు, నా కథలు చెబుతావు, రాయిస్తావు, ఇక నిన్ను మించిన గురువు లేడని పెంచుకుంటావు. ప్రస్తుతం మాత్రం నీకు ఇక నే కనపడను, నే కనపడటం కోసం సాధన చెయ్యి, అనగా నీకు గురువులు చెప్పిన కథలు జ్ఞప్తికి తెచ్చుకో, స్మరణ చెయ్యి, దొరికింది తిను, దొరకని దానికోసం ఆలోచించకు, ఒక సాధకుడిగా అవధూతలా బ్రతుకు అని వినబడింది. వెంటనే ఆ మహా విగ్రహానికి నమస్కరించుకున్నాను. అక్కడి నుంచి నేను అన్నీ విడిచిపెట్టాను. ఆకలి వేసిందనిపిస్తే ఎదురుగుండా కనబడిన ఆకో మంచినీరు తాగేవాణ్ణి. ఇది పెట్టమని ఎవరిని ఏది అడగలేదు. లౌకిక ప్రపంచాన్ని విడిచిపెట్టేశాను, నిరంతర హరిస్మరణ చేశాను, హరికథలను గుర్తుకు తెచ్చుకున్నాను. వాటి లోకంతో ఆ లోకమే నా లోకం అనుకున్నాను, అంటే హరికథలే నా లోకంగా బ్రతికారు. ఇలా కొంతకాలం బ్రతక్క బ్రతక్క హఠాత్తుగా శరీరం బాగా ముసలిదైపోయింది, వార్ధక్యంలో వృద్ధమైపోయిన ఆబోతులాగా కదలలేక ఇబ్బంది పడేవాడిని. నేను కూడా ఆబోతులు ముసలి అయిపోయాక వీధుల్లో వేగంగా వెళ్ళలేవు, అలా అయిపోయే టైం కూడా. ఇలా ఉండగా ఒక రోజున మృత్యువు మెరుపు మెరిసినట్టు మెరిసింది, టక్కన మరణదేవత నన్ను పట్టుకుపోయింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు నన్ను ఆహ్వానించాడు. బ్రహ్మగారు గాలి తీసుకుంటున్నాడు లోపలికి, ఆ తీసుకుంటున్న గాలి ద్వారా నా ఆత్మ ఆయన హృదయంలోకి వెళ్ళిపోయింది. చచ్చిపోయే ముందు గురువులు చెప్పిన కథను గుర్తుకు తెచ్చుకుంటే అక్కడికి ఎడతారు గుర్తుపెట్టుకోండి. అందుకని గురువుల్ని ఆశ్రయిస్తే లాభం ఏమిటంటే, గురువు గురువు చెప్పిన కథ ఈ రెండు చచ్చిపోయే ముందు గుర్తుకు రావాలి. రావాలంటే ఎందుకు గుర్తుకొస్తుంది? రోజు సాధన చెయ్యాలి. మనం రోజు ఏ నామస్మరణ చేస్తామో అదే అంత్యకాలంలో గుర్తుకొస్తుంది. అందువల్ల ఈయన ఆత్మ బ్రహ్మలోపలికి వెళ్ళిపోయింది, బ్రహ్మ హృదయంలోకి వెళ్ళిపోయింది, ఆయన పీల్చుకుంటున్న గాలి ద్వారా.